Next is a class on the Srimad Bhagavatam, 6th canto, 1st chapter, text number 18, given by His Divine Grace, A.C. Bhagavad on May 18th, 1976, in Honolulu, Hawaii.
Bhakti Yoga, devotional service is so powerful that simply by taking to the Bhakti Yoga, according to the rules and regulations, one is supposed to be purified. Yesterday, we have discussed Sadri Chini Dhyam Loki Vantha Khema Pitu. First of all, we are so ignorant that we do not know what is the aim of life. A modern education, modern supervision, they are so much misled that they do not know what is the aim of life. Ask anybody, very grand scholar, scientist, philosopher, or medical man, engineer, lawyer, so what is the aim of life? Nobody knows. They think, aim of life is drink, be merry and enjoy. That's all. So that is not the aim of life. Eat, drink, be merry and enjoy. That is being done by the cats and dogs and hogs. So do you mean to say that this human form of life is also meant for that purpose? No. Human life is meant for understanding what I am, what is God, what is relation, sake with God, why I am here in this material world, why I am suffering. These are the questions for human life. Eating, sleeping, waiting, that is wanted, because the body is body. So, suppose there is car and a driver. So, the petrol and grease, these things are required for the car. But you cannot eat petrol and grease and drink. There is nothing. We have to eat something else. So we are thinking that the bodily necessities, petrol and grease, is much. That is this.
ఈ శ్రీమద్ భాగవత ఉపన్యాసము 6వ స్కందము 1వ అధ్యాయము 18వ శ్లోకం మీద అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద వారు May 18వ తారీఖున 1976వ సంవత్సరంలో హోనోలోలు అనేటువంటి ప్రదేశంలో ఇచ్చినటువంటి శ్రీమద్ భాగవత ఉపన్యాసం. భక్తి యోగ చాలా శక్తివంతమైనటువంటిది. కేవలము ఈ యొక్క భక్తి యోగాన్ని తీసుకోవడం ద్వారా, దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి ఖచ్చితంగా పవిత్రీకరించబడతాడు. ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు సదృచ్చినో హియం లోకే పంతాక్షేమకుతో భయ. మొట్టమొదట మనందరం కూడా ఎంతో అజ్ఞానంతో ఉన్నాం. ఎంత అజ్ఞానంలో ఉన్నామని అంటే మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటనేటువంటిది మనకు తెలియదు. ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి సమాజము, ఆధునికమైనటువంటి విద్యారంగము, వీటన్నిటిలో మనం తీసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ తప్పుదారి పట్టిస్తున్నారు. అందరికీ కూడా నిజమైనటువంటి జీవిత లక్ష్యం గురించి తెలియజేయట్లేదు, వాళ్ళకి తెలియట్లేదు. మీరు ఎవరినన్నా అడగండి, ఒక గొప్ప విద్వాంసుడు కావచ్చు, శాస్త్రవేత్త కావచ్చు, తాత్వికుడు కావచ్చు, లేకపోతే వైద్యుడు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, న్యాయవాది కావచ్చు, ఎవరినైనా మీరు అడగండి జీవిత యొక్క లక్ష్యం ఏమిటి అని. మీరు ఎవరినైనా అడిగినట్లయితే వాళ్ళకి తెలీదు. వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యము చక్కగా తినడము, త్రాగడము, బాగా తిని త్రాగి బాగా తందనాలు ఆడుతూ ఆ రకంగా ఆనందం ఉండడమే వాళ్ళ జీవితం అని వాళ్ళ యొక్క అవగాహన. అదే వాళ్ళకున్నటువంటి జీవిత లక్ష్యం. అయితే అది జీవితం యొక్క నిజమైనటువంటి లక్ష్యం కాదు. జీవితం కేవలం ఊరికే తిని పడుకొని త్రాగి ఆ రకంగా ఆనందించడం అనేటువంటిది, అది మార్జాలాలు, సునకలు, సూకరాలు, అవన్నీ కూడా అవే పనులు చేస్తున్నాయి. దాని అర్థము కేవలం ఈ మానవ జీవితము భగవంతుడు మనకి ఇచ్చింది, దీని యొక్క ముఖ్యమైనటువంటి ప్రయోజనము ఆ యొక్క సునకలు, మార్జాలలు, సూకరులు చేసేటువంటి కార్యకలాపాలు చేయడం కోసమే ఈ యొక్క మానవ జన్మ ఉద్దేశింపబడిందా? కాదు. మానవ జీవితం అనేటువంటిది నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, నాకీ భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, నేను ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాను, నేను ఎందుకు దుఃఖపడుతున్నాను, ఇలాంటి ప్రశ్నలకి మన సమాధానం తెచ్చుకొని ఇలాంటి ప్రశ్నలకి అన్వేషణ చేసి అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మానవ జీవితము ఉద్దేశింపబడింది. కేవలము ఆహార, నిద్ర, మైథునం అనేటువంటిది అది అవసరము, ఎందుకంటే దేహం అనేటువంటిది ఉంది కాబట్టి అది అవసరం. అంతేగాని ఈ యొక్క మొత్తం దేహం యొక్క పోషణకే ఈ యొక్క మానవ జీవితం కాదు. ఉదాహరణకు ఒక కారు ఉంది, ఒక వాహనం ఉంది, వాహనంలో ఒక చోదకుడు ఉంటాడు. ఆ వాహనానికి ఖచ్చితంగా ఇంధనం కావాలి, గ్రీస్ కావాలి, ఇవన్నీ ఆ పెట్రోలు, గ్రీసు ఇవన్నీ ఉంటేనే ఆ కారు చక్కగా పనిచేస్తుంది. దాని అర్థము నువ్వు కేవలం పెట్రోలు, గ్రీసు తినేసి నువ్వు బ్రతకలేవు, అది సాధ్యం కాదు, నువ్వు వేరే ఆహారం తీసుకోవాలి. అయితే మనము కేవలం ఇప్పుడు శారీరకమైనటువంటి అవసరాల గురించే ఆలోచిస్తూ ఉన్నాం. ఆలోచించుకుంటూ మనం ఏమనుకుంటున్నాము, ఈ యొక్క ఇంధనము, గ్రీస్ ఉంటే చాలు, అది నా ఆహారం అవుతే చాలు అని మనం అనుకుంటున్నాం. అదే మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు.
So, if we do not know the name of life, and the nature's law is, unless you come to the point of understanding what is the aim of life, the nature will go on punishing you. And so, little mistake will be punished. Devi Ji, Raghunavai, Mahamaya, Durukhaya. We have come to this material world and disobeyed the Supreme Personality of Godhead. So, just like police, as soon as you become outlaw, the police will kill. And the police will God punish you unless you become law. This is true. So, without understanding why I am put into the jail, if I simply think that this is all right, let me remain here and suffer the punishment. Jail life is not for happiness, that is everyone knows. Jail life is for punishment. Similarly, in this material world, everything is punishment. But by the inside energy of thinking, this is all. Every step there is punishment. Study your life or my life. What is that? The beginning from the womb of my mother, when the body is born, the soul, spirit soul is injected in the womb of the woman, and then the formation of the body takes place. So the body grows, and now imagine when we are in the womb of the mother, how much difficult position, back trap we may get. If we, at the present moment, if I put into some airtight condition, within 3 minutes. But similarly, airtight fact, the child remains within the open mother. It is very, very painful, but by the grace of God, it leaves. Indeed, otherwise it is suffocating. Just imagine if you are put in the airtight box, tied up, and ఎస్ ఆర్ దాట్ అవన్నీ తెలియదు. సో వి రిమైన్ ఇన్ దట్ కండిషన్ అన్కాన్షియస్ స్టేట్. దెన్ వెన్ ది బాడీ ఇస్ ఫాల్ వి గెట్ అవర్ కాన్షియస్నెస్. దేర్ఫోర్ అట్ ది ఏజ్ వెన్ ది చైల్డ్ ఈజ్ 7 years at 7 months old, it moves because it feels the pain.
అందుకని మనం ఎంతవరకు అయితే మన యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నంత వరకు ప్రకృతి చేత మనము మరలా 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 మనం శిక్షింపబడుతూ ఉంటాం. మనము ఈ యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి స్థాయికి మనం ఎదగాలి. ఆ రకంగా మనము అటువంటి స్థాయికి మనం ఎదగకుండా అటువంటి స్థితికి మనం రాకుండా ఉన్నట్లయితే ఈ ప్రకృతి యొక్క చట్టాలు మనల్ని ఏం చేస్తుంది, మనల్ని శిక్షిస్తుంది. చిన్న తప్పు చేస్తే మళ్ళా మనం శిక్షింపబడతాం. దైవీ హియేష గుణమయ్యి మమ మాయా దురుత్యయ. మనం ఎందుకు ఈ బోధి ప్రపంచానికి వచ్చాము? మనము భగవంతుని ధిక్కరించాము, భగవంతుని యొక్క మాటలను మనం ఉల్లంఘించాము, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోలేదు. ఏ రకంగా అయితే ఒక పోలీస్ సిబ్బంది ఉన్నాడు, ఆ పోలీస్ సిబ్బంది ఎప్పుడైతే నువ్వు చట్టాలకు విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తావో వెంటనే ఏం చేస్తారు, ఆ రక్షక పోలీస్ సిబ్బంది వాళ్ళు వచ్చి మనల్ని బంధిస్తారు, వాళ్ళు తీసుకొని వెళ్ళి మనల్ని శిక్షిస్తారు. ఎంతవరకు శిక్షిస్తారు? మళ్ళా మనం చేసినటువంటి తప్పిదాన్ని మళ్ళా మనం తెలుసుకొని మళ్ళా చట్టం ప్రకారం మళ్ళా నడుచుకునేంతవరకు వాళ్ళు శిక్షిస్తారు. ఇదే ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మనం రావడానికి కారణం. అయితే మనము దీన్ని కూడా మనం అర్థం చేసుకోవట్లేదు. నేను ఎందుకు ఈ జైలుకి వచ్చాను, ఈ కారాగారానికి ఎందుకు వచ్చాను అని మనం భావించట్లేదు. మనం ఏమనుకుంటున్నాము, ఏముంది అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ చక్కగానే ఉంది కదా, శిక్ష అనుభవిస్తే అనుభవించాము, అది బాధ అనుభవిస్తే అనుభవించాము అని మనం ఏం చేస్తున్నామంటే దాని గురించి మనము అవగాహన కూడా చేసుకోవట్లేదు. మనం కారాగారంలో ఉన్నాము, మనం శిక్షింపబడుతున్నాము అనేటువంటి దాన్ని కూడా గుర్తించట్లేదు. గుర్తించినా ఏముందిలే అనేసి మనము చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం. అయితే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ కారాగార జీవితం అనేటువంటిది అది ఆనందదాయకమైనటువంటి జీవితం కాదు, అది ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు కారాగార జీవితం ఎందుకోసం ఇవ్వబడింది, అది మనకు శిక్షణ ఇవ్వడానికి. అదే రకంగా ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి మనకు శిక్షే. అయితే భగవంతుని యొక్క మాయాశక్తి ఏదైతే ఉందో ఆ మాయాశక్తి చేత మనమందరం ఏమని భావిస్తున్నామంటే నేను అంతా బాగున్నాను అని భావిస్తున్నాం. ప్రతి ఒక్క అడుగు కూడా అడుగడుగున ఏముంది, ఈ భౌతిక ప్రపంచంలో మనకు శిక్షే. మీ జీవితాన్ని కానీ లేకపోతే నా జీవితాన్ని కానీ మీరు పూర్తిగా పరిశీలన చేసి బాగా అధ్యయనం చేయండి ఏముంది జీవితం అంతా కూడా, అంతా కూడా శిక్షలే. మన యొక్క తల్లి యొక్క గర్భంలో ప్రారంభమయ్యి తీసుకున్నట్లయితే మొదలుకొని మొత్తం అంతా మనం శిక్షలే అనుభవిస్తున్నాం. మొట్టమొదట మన తల్లి యొక్క గర్భంలో ప్రవేశించినప్పుడు ఈ యొక్క వీర్యం ద్వారా తల్లి యొక్క గర్భంలో ప్రవేశించినప్పుడు అప్పుడు మనం చూడొచ్చు మెల్లగా ఆ యొక్క గర్భంలో ఏమవుతుంది, మెల్లగా శిశువు అనేటువంటి ఆ యొక్క దేహం అనేటువంటిది తయారవుతుంది. ఊహించుకోండి అట్లాంటి పరిస్థితులు ఎలా ఉంటుంది, ఆ గర్భంలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే పూర్తిగా గాలి ఆడలేనటువంటి, పూర్తిగా ఒక సంచిలో వేసినటువంటి ఒక పరిస్థితి, పూర్తిగా అంధకారం ఉంటుంది. మనం ఎలాంటి కదలిక లేకుండా ఉండలేము, మనము అటు ఇటు కదలలేము, అట్లాంటి పరిస్థితి. ఇప్పుడే గాన మనల్ని గాలి ఆడకుండా ఉన్నటువంటి ఒక సంచిలో గాన మనల్ని వేస్తే మనం 3 నిమిషాలు ఆ యొక్క అక్కడ అటువంటి పరిస్థితిలో మనం చనిపోతాం. అదే రకంగా మనం శిశువుగా ఉన్నప్పుడు తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు చాలా బాధను అనుభవించాం, గాలి ఆడకుండా, చాలా ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టంగా, అన్ని రకాలైనటువంటి అసౌకర్యాలు మన అక్కడ ఎదుర్కొని మనం ఎంతగానో అక్కడ బాధ అనుభవించాం. అయితే భగవంతుని యొక్క కృప చేత, భగవంతుని యొక్క కృప అనేటువంటిది ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితిలో కూడా మనము బ్రతకగలిగాం. అయితే ఇప్పుడు ఊహించుకోండి, ఇప్పుడు మీరు గాన తీసుకొని వెళ్ళి ఒక మంచి సంచిలో వేసేసి గాలి పోలేకుండా ఉండేటువంటి ఒక సంచిలో వేసేసి కాలు చేతులు కట్టేసి దాంట్లో పూర్తిగా మిమ్మల్ని వేసి కట్టేసేసి ఇంకా గాలి ఆడకుండా ఉంటే మీరు ఎంతసేపు అక్కడ బ్రతకగలుగుతారు? అటువంటి స్టేజ్లో అటువంటి స్థితిలో మనం బ్రతకలేం. అయితే భగవంతుని యొక్క కృప చేత మనము తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు మనంతా కూడా అప్పుడు స్పృహ లేకుండా ఉన్నాం. స్పృహ లేకుండా ఆ రకంగా మనం ఆ రకంగా బాధ అనుభవిస్తూ స్పృహ లేకుండా ఉన్నాం. ఎప్పుడైతే ఆ శిశువు 7 నెలలు పూర్తి అవుతుందో అప్పుడు మెల్లగా అతనికి చైతన్యం అనేటువంటిది వస్తుంది. ఆ 7 నెలల పాటు ఆ యొక్క చైతన్యం అనేటువంటిది రావడంతో మెల్లమెల్లగా ఆ శిశువు ఏమవుతాడు, గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ యొక్క బాధ అనేటువంటిది అతనికి కలుగుతూ ఉంటుంది. ఈ బాధ, వివిధ రకాలైనటువంటి బాధలు అక్కడ అతని అనుభవానికి 7 నెలల నుంచి అతనికి కలుగుతుంది.
Then my nature sways, the child comes out, but he forgets that I was in such condition, now I believe, but he forgets the mother or the father or the relative takes in, how to the third has some of these different conditions, we forget that he's still a man. There, even in this childhood, there are so many pains. They're crying, our children, they're crying. There is some pain. But we cannot understand what is the pain. Suppose some bug is biting, is crying. The mother is thinking that he is hungry. But he is not stopping. So that our point is, just try to study this life, how much painful it is. This is the human world. And what to speak of the dog's body cares for. You study very minutely, you will find from the beginning of my life in the womb of my father, up to the death point, simply. Simply. Karam Sasadam. Krishna says that this material life is Dukkharam, simply pure ignorance. But under this pure Maya, we are thinking that we are very blessed. That's
not fair. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆ రకంగా 7 నెలల తర్వాత ఎంతో బాధను అనుభవిస్తూ పూర్తి దేహం ఎప్పుడైతే తయారవుతుందో సరి అయినటువంటి సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ప్రకృతి ఆ యొక్క శిశువుని బయటికి పంపించేస్తుంది. అయితే ఆ శిశువు మర్చిపోతాడు అతను ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాడు, అతను ఎంత బాధను అనుభవించాడు అనేటువంటిది అతను మర్చిపోతాడు. అతను ఏమనుకుంటాడు, నేను అటువంటి పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను పూర్తిగా అటువంటి పరిస్థితి నుంచి నేను పూర్తిగా విముక్తుడైనాననేసి అతను పూర్తిగా మర్చిపోతాడు. వెంటనే తల్లి తండ్రి లేదా బంధువులు అందరూ కూడా అతను తీసుకుని బుజగించడం మొదలు పెడతారు. భక్తివినోద్ ఠాకూర్ ఈయన మనము అనుభవిస్తున్నటువంటి వివిధ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, రకరకాలైనటువంటి దుఃఖాలు గర్భంలో, దాని గురించి ఆయన ఒక చక్కటి ఒక కీర్తన కూడా పాట కూడా పాడారు. అయితే మనం మర్చిపోయినాం, మా యొక్క ప్రభావం చేత మనం మర్చిపోయినాం. మనం మన యొక్క చిన్నతనంలో ఎన్నో రకాలైనటువంటి బాధలను మనం అనుభవించాం. ఉదాహరణకు ఇక్కడ ఎంతో మంది చిన్నపిల్లవాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఏదో ఒక బాధ ఉంది వాళ్ళకి, ఏదో ఒక నొప్పి కలుగుతుంది, అందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు. అయితే మనం అర్థం చేసుకోలేం వాళ్ళు ఎందుకోసం వాళ్ళు ఏడుస్తున్నారు, ఏం బాధపడుతున్నారు అనేటువంటిది మనకు అర్థం కాదు. ఏదో ఒక పురుగో దోమో లేకపోతే ఇంకేదో ఒకటి ఇంకో ఏదో ఒక సూక్ష్మ జీవులు అతనికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అతను కొరుకుతూ ఉంటాయి, అది మనకు అర్థం కాదు. అతను ఏడుస్తూ ఉంటాడు, తల్లి ఏమనుకుంటుంది, ఒక పక్క పురుగు కొడుతూ ఉంటే అతను బాధ కలుగుతుంది, తల్లి ఏమనుకుంటుంది వీనికి ఆకలి అవుతుందేమో అనేసి అందుకే వీడు ఈ యొక్క ఏడుపు ఆపట్లేదనేసి ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రకంగా మీ యొక్క జీవితాన్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. ఎంత బాధకరమైనటువంటిది ఈ జీవితం, ఈ మానవ దేహానికే ఇంత దుఃఖం అని అంటే ఇంకా సూకరాల యొక్క దేహము, సునకాల యొక్క దేహము, దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది. అవి ఇంకా మరింత బాధకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాయి. దీన్ని మనము చాలా చక్కగా విశ్లేషణగా మనము అధ్యయనం చేయాలి. మనము ఎంత దుఃఖం పడుతున్నాం, మన యొక్క జీవితం యొక్క ప్రారంభం మన తల్లి యొక్క గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళా మన మృత్యు వరకు మనం కేవలం ఏమనుభవిస్తున్నామో, కేవలం అన్ని రకాలైనటువంటి దుఃఖాలని మనం అనుభవిస్తున్నాం. కృష్ణుడు అందుకనే భగవద్గీతలో ఈ భౌతిక జీవితం గురించి ఏమన్నాడు, ఇదంతా కూడా దుఃఖాలయం అశాశ్వతం అని అన్నాడు. దుఃఖాలయం అని అంటే పూర్తిగా దుఃఖాలతో కూడుకున్నటువంటి నిలయం ఇది. అయితే మన మాయ యొక్క ప్రభావం చేత, ఆ మాయ యొక్క ఆధీనంలో మనం ఏమని భావిస్తున్నామంటే మాయ యొక్క పూర్తిగా దానికి బానిస అయిపోయి మాయ యొక్క ప్రభావం చేత మనం ఏమని భావిస్తున్నామంటే నేను ఆనందంగా ఉన్నాను అని భావిస్తున్నాం. అయితే అది వాస్తవం కాదు.
How to get out of this miserable condition of life? That requires knowledge, how your suffering, how it can be mitigated. The suffering should be ended, the same thing, that unless you become law-abiding to the laws given by God, you'll suffer. That is nature. The same principle. Unless you become lawful, the police will be very punishment. Similarly, material nature, that is explained in Bhagavad Gita, Purusha Prakriti Sthogi Bhukte Ita Vibhuna. Well, suffering, because of the material, there are threefold miseries, generally, Adhyasmi, Adhibhauti, Adhidhoi, that is permanent. Besides that, extra miserable condition due to the age, due to the climate, due to the condition of life. So we have to study this. Yes. Why is so simple? When life begins what? When he begins to say, why? Came over. Why answer? So there are different methods how to get out of this suffering condition, Kani, Jnani, Yogi, but ultimate, very easy process is if you become a devotee, if you become engaged in this consciousness, then it is very easy.
అందుకని మన యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా మన అధ్యయనం చేసి చూసినట్లయితే మన జీవితం అంతా కూడా కేవలము దుఃఖాలతోనే కూడుకున్నటువంటి జీవితం. అయితే మాయ చేత మనము ఆనందంగా ఉన్నామని భావిస్తున్నాం, అయితే అది వాస్తవం కాదు. అయితే ఈ మానవ జీవితం దేనికోసం అవకాశం ఇవ్వబడిందంటే ఇంత క్లిష్టకరమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి మానవ జీవితము ఒక అవకాశం మనకు ఇవ్వబడింది. అదే మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి. ఎట్లా ఈ యొక్క భవసాగరం నుంచి బయటపడాలి, ఈ దుఃఖపూర్వితమైనటువంటి స్థితి నుంచి ఎలా బయటపడాలి అని దాని గురించి మనము ప్రయత్నం చేయాలి. దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఎట్లా మనం కష్టపడుతున్నామో, ఎట్లా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత కష్టానికి గురి అవ్వడానికి కారణం ఏమిటి అని దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. అదే రకంగా ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు ఖచ్చితంగా కావాలి. అప్పుడేమవుతుంది, మన యొక్క దుఃఖం అంతా కూడా పూర్తిగా అంతమైపోతుంది. ఎంతవరకు అయితే మనము ప్రభుత్వం యొక్క చట్టాలను మనం ఉల్లంఘిస్తుంటామో అంతవరకు మనము శిక్షింపబడుతూనే ఉన్నాం. ఎప్పుడైతే మనం ఉల్లంఘించడము ఆపేస్తామో అప్పుడు మనం ఇంకా శిక్షింపబడం. అదే రకంగా భగవంతుడు ఇచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు అయితే మనం ఆచరిస్తామో అంతవరకు ఆనందంగా ఉంటాము, ఎంతవరకు అయితే దాన్ని అతిక్రమిస్తామో మనం దుఃఖపడతాం. ఇదే ప్రకృతి యొక్క విధానం, ఇదే సూత్రము వర్తిస్తుంది. పోలీస్ సిబ్బంది వాళ్ళు మనల్ని శిక్షిస్తారు ఎంతవరకు మనము చట్టాలను ఉల్లంఘించినంత వరకు. మళ్ళీ చట్టాలను సక్రమంగా మనం పాటిస్తున్నామంటే వాళ్ళు మనల్ని శిక్షించరు. అదే రకంగా ఈ భౌతిక ప్రకృతి భగవద్గీతలో కృష్ణుడు వివరించినటువంటి రీతిలో పురుష ప్రకృతి స్తోపి భూంక్తే తద్గుణాన్, మనం ఎందుకు మనము దుఃఖాన్ని అనుభవిస్తున్నాము, ఎందుకంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో త్రితాపాలని మనము త్రితాపాల ద్వారా మనము దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ భౌతిక ప్రపంచం అని అంటేనే త్రితాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. అది శాశ్వతంగా ఉంటుంది. దాంతోపాటు ఇంకా ఏమవుతుంది, దాంతోపాటు ఇంకా దుఃఖపూరితమైనటువంటి స్థితి దేని వల్ల కలుగుతుంది, వయసు ముదిరిపోతుంది. వయసు ఎక్కువ అయిపోతే ఇంకా మళ్ళీ దుఃఖము, మళ్ళీ వాతావరణము, అదే రకంగా ఈ జీవితం యొక్క మార్పులు. ఈ రకంగా మనము బాగా అధ్యయనం చేసినట్లయితే మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ అప్పుడు మన యొక్క నిజమైనటువంటి జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందుకని మానవ జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఎప్పుడైతే మనల్ని మనం ప్రశ్నించుకుంటామో, నేనెందుకు దుఃఖపడుతున్నాను, నేనెందుకు కష్టపడుతున్నాను, నా కష్టపడడం ఇష్టం లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిజమైనటువంటి మానవ జీవితం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సో ఇటువంటి దుఃఖపూరితమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి పద్ధతులు విధానాలు ఉన్నాయి. కర్మీ కావచ్చు, మనం కర్మయోగాన్ని అభ్యాసం చేసి కర్మయోగాన్ని అభ్యాసం చేయొచ్చు, జ్ఞానయోగాన్ని, యోగి, ఈ రకంగా రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఈ దుఃఖపూరితమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి. అయితే ఈ యొక్క అంతిమం శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సరళమైనటువంటి విధానం, నువ్వు కృష్ణ భక్తుడైనట్లయితే కృష్ణ చైతన్యం నియుక్తమైనట్లయితే అది చాలా సరళంగా నువ్వు ఈ దుఃఖపూరితమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడచ్చు.
You can keep yourself in Krishna consciousness as it is, the stand, then your life is secure. Akutova. There was no one here. Because, why? Krishna says, Ahamtva Bhagavan Vibhav Mokushna. If you become surrendered to me, and if you keep yourself and the mind in your stand, then I will give you protection. Therefore it is saying, akuto, then your character will be born, will be done, to manifest your all good qualities, simply by becoming Narayana Parayana. And so far, atonement, began this atonement. The atonement is concerned, here it is said, Prayasthittani, Chintani, Narayana Paramukha. You can have some atonement, but if you are bereft of Krishna consciousness, this purification will not be complete. How? Rajendra, Surakum Bhavulaho, according to Baby Sudhirishan, a pot in which wine was kept, it is impure forever. It is impure forever. You cannot use for any other purpose. It is so abominable. If you think that this bottle contains wine, now wine is finished, wash it, then it becomes pure. Then according to Vedic civilization, wine is so impure that even the pot in which wine was kept, it will never become pure. Surakumbhavulaho. These examples, outsider cannot understand, but it is said in this Shastra. So, we have to understand what is the aim of life. Aim of life is go back home, back to God.
అందుకని ఇక్కడ క్షేమ అకుతో భయ, మనందరికీ కూడా ఇక్కడ నిశ్చయం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలో నియుక్తమవుతామో, సరళమైనటువంటి విధానమైనటువంటి కృష్ణ చైతన్యంలో నియుక్తమవుతే మనకు కలిగేటువంటిది అకుతో భయ, ఎలాంటి భయం ఉండదు. మనల్ని మనం కృష్ణ చైతన్యంలో ఉంచుకున్నట్లయితే మన యొక్క జీవితం చాలా సురక్షితంగా ఉంటుంది, భయం లేకుండా ఉంటుంది, ఎటువంటి భయం ఉండదు. ఎందుకు? కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు నాకు శరణు పొందినట్లయితే, శరణాగతి చేసినట్లయితే, నువ్వు నా యొక్క సూచనలను పాటిస్తూ ఉన్నట్లయితే అప్పుడు నేను నీకు ఖచ్చితంగా రక్షణ కల్పిస్తాను అని కృష్ణుడు చెప్పాడు. అదే రకంగా అక్కుతో భయం అని అంటున్నాడు. అప్పుడేమవుతుంది, మన భయం తొలగిపోతుంది, మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుంది, మనలో మంచి సద్లక్షణాలన్నీ కూడా మనకు అన్నీ కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? నారాయణ పరాయణ అయినప్పుడు, నారాయణుడు ఒక పరాయణుడైనప్పుడు అవన్నీ కూడా వస్తాయి. అయితే ప్రాయశ్చిత్తానికి సంబంధించినటువంటి వరకు నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటంటే నారాయణ పరాన్ముఖం. అయితే కృష్ణ చైతన్యం లేకుండా మన ఏ ప్రాయశ్చిత్తం చేసినా కానీ, ఏ పవిత్రీకరణ చేసినా కానీ కృష్ణ చైతన్య రహితంగా చేసినట్లయితే అది పరిపూర్ణం కాదు. ఎందుకంటే రాజేంద్ర సురాకుంభం ఇవాపగాహ, వైదిక నాగరికత వైదిక జీవితం ప్రకారము ఏ ఒక కుండలో అయితే ఈ యొక్క మద్యాన్ని నింపుతారో అది ఎప్పటికీ అపవిత్రమే. ఎప్పటికీ అది అట్లానే అపవిత్రంగా ఉంటుంది, అది దీని వేరే ప్రయోజనం కోసం ఉపయోగించడానికి లేదు. ఎందుకంటే అది అంతా పూర్తిగా భ్రష్టు పట్టిపోయి ఉంటుంది. ఆ యొక్క మద్యం ఆ యొక్క మట్టికుండలో వేయడం వల్ల అది పూర్తిగా చాలా పాడుపడిపోయి ఉంటుంది. దాన్ని ఎంత చేసి ఎంత చేసినా కానీ ఆ యొక్క అపవిత్రత అనేటువంటిది అలానే ఉంటుంది. అయితే నువ్వు అనుకోవచ్చు, ఇట్లా అనుకోవచ్చు, ఏముందిలే సీసా ఉంది దాంట్లో మద్యమే కదా ఉండింది, దాన్ని తీసుకొని చక్కగా నేను దానికి చక్కగా నేను కడిగేసినట్లయితే అది పవిత్రం అవుతుందని. అయితే వైదిక జీవితంలో దాన్ని అంగీకరించట్లేదు. వైదిక జీవితంలో ఏమిటంటే మనము ఈ యొక్క మద్యం అనేటువంటిది ఎంత అపవిత్రమైనటువంటిది అంటే అది ఎంత పవిత్రం చేసినా కానీ అది అలానే ఉంటుంది, అది ఎప్పటికీ పవిత్రం కాదు. అయితే ఈ బయట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉదాహరణ వాడుతూ ఉంటారు, అంతే మీరు ఈ మద్యంలాగా సీసాలా పోస్తే అది ఎప్పటికీ అలానే ఉంటుంది, మీరు ఎప్పుడు మారలేరు అని అంటారు. అయితే ఇక్కడ ప్రాయశ్చిత్తం అని అంటే కృష్ణ చైతన్యం తీసుకోవడం అది నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం. కృష్ణ చైతన్యం లేకుండా ఇంకా వేరే ఏ ప్రాయశ్చిత్తం చేసినా కానీ అది ఎన్నడూ పవిత్రం కాలేదు.
Manufacturing so many ways of life at the modern age, we are thinking that if we have got a very nice car and nice residence and quarter and nice wife, people also do not care now for the wife. They want cars. Strategy essential. Although at any moment we can meet accident and place.
అందుకనే మన యొక్క జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, నిజంగా నేను సాధించవలసినటువంటి లక్ష్యం ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. జీవితం యొక్క నిజమైనటువంటి గమ్యము లక్ష్యం ఏమిటంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. మనం ఎంతవరకైతే నేను అంధకారంలో ఉన్నానని గుర్తించకుండా ఉంటామో అంతవరకు మన యొక్క జీవితము నిజమైనటువంటి లక్ష్యాన్ని మనం సాధించలేదు. నతే విదు స్వార్థగతిం హి విష్ణు. మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతిక ప్రపంచంలో ఇంత దుఃఖపూరితమైనటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని సర్దుబాటు చేసుకొని మన ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి రకరకాలైనటువంటి విధానాలన్నింటినీ కూడా మనం కొత్త కొత్తగా తయారు చేస్తున్నాం, సర్దుబాట్లు చేసుకొని ఈ యొక్క దుఃఖపూరితమైనటువంటి పరిస్థితి నుంచి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అదే భావిస్తున్నారు, వాళ్ళు అట్లే ఆలోచిస్తున్నారు. మాకు చక్కటి వాహనాలు ఉన్నాయి, కారు ఉంది, మంచి నివసించడానికి మంచి అంతఃపురాలు ఉన్నాయి, మంచి బంగ్లాలు ఉన్నాయి, మంచి భార్య ఉంది అని వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఏమైపోయింది, ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళని భార్యను లెక్క చేయట్లేదు. వాళ్ళకు వాహనాలు కావాలి, ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వాహనాలు తోలుతూ వాళ్ళు రోడ్డు ప్రమాదానికి గురి అవుతారు. గురి అయినప్పుడు వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క జీవిత లక్ష్యాన్ని వాళ్ళు కోల్పోతారు. ఇది నిజమైనటువంటి జీవిత లక్ష్యం కాదు, ఇల్లులు కట్టుకోవడము, భార్య కలిగి ఉండడము, ఇది కాదు. అందుకని ఇది జీవిత లక్ష్యం కాదు. జీవిత లక్ష్యం ఏమిటంటే గమ్యం మనం దేనికి చేరుకోవాలంటే ఇక్కడ వివరించబడింది, ఏ రకంగా మనం భగవద్ధామానికి చేరుకోవాలి అదే జీవిత లక్ష్యంగా ఉండాలి. అది చేరుకోవడానికి మనం ఏం చేయాలి, మనల్ని మనము భక్తియుక్త సేవలో కృష్ణ చైతన్యంలో మనము నియుక్తం కావాలి. అదే జీవితం యొక్క లక్ష్యం. అప్పుడే మన యొక్క జీవితము ధన్యమవుతుంది, విజయం అవుతుంది. లేకపోతే మనం కేవలము ఈ భౌతికమైనటువంటి జీవితంలో ఇలానే కొనసాగుతూ ఉంటే మనం ఏం చేస్తుంటాము, ఈ దుఃఖపూర్వితమైనటువంటి ఈ పరిస్థితులు ఈ జీవితాన్ని మనం ఇలానే అట్లానే లాగుతూ ఉంటాం, మనం అట్లే పొడిగించుకుంటూ పోతూ ఉంటాము. దాని అర్థం ఏమిటి, రకరకాలైనటువంటి విధానాల్లో మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఆ రకంగా మన ఎప్పుడు కూడా మన యొక్క జీవితం అనేటువంటిది ధన్యం కాదు. కృతజ్ఞతలు.